కలలోనన్ తను మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టు దుర్బలుడు ఆపత్సమయంబునన్ నిజ పదాబ్జాతంబులుల్లంబులో తలపల్ అంతన మెచ్చి ఆర్తిహరుడై తన్నైనయుచ్చు సునిశ్చల భక్తి భజయిల్చు వారికిడడే సంపద్విశేషోన్నతుల్.
ఒకడున్నాడు కలలో కూడా కృష్ణుణ్ణి ఒక్కసారి కూడా తలుచుకోలేదు, సరికదా? ఎప్పుడు కృష్ణుణ్ణి తిట్టాడు, పాపాత్ముడు వాడు. అటువంటి వాడికి అనుకోకుండా కష్టం వచ్చింది. అప్పుడు వాడు, నేనెంత పాపం చేశాను, ఎప్పుడు కృష్ణుడిని తిట్టాను, ఒక్కనాడు తలుచుకోలేదు అని పశ్చాత్తాపడి, ఇప్పుడు దుర్బలుణ్ణి, ఆపద వచ్చింది, రక్షించు కృష్ణ, నీవే తప్ప ఇతఃపరం వెరుగా అన్నాడు. ఇదే మనమైతే ఏం చేస్తాం, ఎరా ఇన్నాళ్ళు తిట్టావా, ఎప్పుడు నన్ను పట్టించుకోలేదా, ఇప్పుడు కష్టం వస్తే నన్ను పిలిచావా, ఛీ అంటారు సామాన్యులైతే. ఏదో మీలాంటి గుంటూరు మంచివాళ్ళని పక్కన పెట్టండి, మీరు తిట్టినా సరే పొగుడుతారట, తిట్టిన వాడికి కూడా దానం చేస్తారని విన్నాను. అలా అనకపోతే రేపు వాళ్ళు రావద్దు, పరమాత్ముడు అన్నారు అందుకే ఆయన్ని. అలా తిట్టినవాడు కృష్ణ నువ్వే దిక్కంటే వెంటనే అన్నీ మరిచిపోయి, అయ్యో నాయన కష్టం వచ్చిందా అని తక్షణం అక్కడ ప్రత్యక్షమై తనను తానే సమర్పించుకుంటాడు, ఏకంగా తానే అతడికి సేవకుడిగా ఇచ్చుకుంటాడు. అంతటి కరుణాస్వరూపుడు ఆయన, ఆర్తి హరిస్తాడు వెంటనే. అటువంటి కృష్ణుడు, ఇన్నాళ్ళు నా దగ్గరకు రాలేదని నీ మీద కోపం వహించడు, నీవు ఆయన దగ్గరికి వెళ్ళగానే ఎంతో ప్రేమతో దగ్గరకు తీసుకుని అనుగ్రహిస్తాడు. ఏదైనా ఆయన దగ్గరికి వెళ్ళడం మన అదృష్టం. పనికి మాలిన వాడిని అడిగే కంటే పరమాత్మ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా కనీసం ఆయన దర్శనమైనా ఉపయోగపడుతుంది, పుణ్యం వస్తుంది అనగానే, అబ్బా ఇది మంచి సలహా అంటే, అసలు రియల్ వైఫ్ అంటే నువ్వే, ఇటువంటి వైఫ్ ఇస్తుంది లైఫ్, దిక్కుమాలిన వైఫ్ నైఫ్. ఈ మధ్యన ఒక ఆవిడ పీక్ కూడా కోసెడిపోయిందిట అని పొగిడి, నీవు చెప్పిన ఎట్ల రాజీవనెత్రు పాదపద్మంబులు ఆశ్రయంపంగ మనకు పరమశోభనము, ఆ చక్రపాణికిప్పుడు కానుకేమైన కొంపోవగలది మనకు. నీవు చెప్పినట్టే ఆ పద్మాక్షుణ్ణి కృష్ణుణ్ణి సేవించటం మనకి ఎంతో లాభం. ఇహం పరం రెండూ వస్తాయి, భగవంతుణ్ణి భక్తితో దర్శనం చేసుకుంటే తప్పక ఇహము లభిస్తుంది, పరము లభిస్తుంది, ఏది ఏమైనా ఆయన దర్శనం మనకి పరమశోభనం. కానీ అంతటి పరమాత్మ దగ్గరికి వెళుతున్నప్పుడు ఆయనకి ఏదో ఒక కానుక ఇవ్వకుండా ఎలా ఉండాం? భగవంతుడి దగ్గరికి వెళ్ళాం, ఒట్టి చేతులతో వెళ్ళకూడదు కదా. గురువుల దగ్గరికి, దేవుడి దగ్గరికి, ప్రభువుల దగ్గరికి, చిన్నపిల్లల దగ్గరికి, రోగుల దగ్గరికి వెళుతున్నప్పుడు ఏదో ఒకటి ఇవ్వాలి అని శాస్త్రం. ఖాళీ చేతులతో ఆయన దగ్గరికి ఎలా వెళ్ళను? ఆయన నాకు మిత్రుడు, ప్రభు, భగవంతుడు. అటువంటి పరమాత్మకి ఏమిద్దాము అన్నట్ట. వాళ్ళ దగ్గర కదా ఏమైనా ఉంటే, నిజంగా ఆలోచిస్తే పరమాత్మకి కానుక ఇవ్వాలన్నాడు ఆయన. ఆ కానుకలు వీళ్ళింట్లో ఏమీ లేవు. ఏమైనా ఉంటే పిల్లలు అన్నమో రామచంద్ర అని ఎందుకు ఏడుస్తారండి? ఏమీ లేవు ఇంట్లో. అయినా ఆవిడకు ఒక ఆలోచన తట్టింది, మీరు ఆయనకి ఏదో ఒక కానుక ఇవ్వాలనుకుంటున్నారు, నేను తెస్తానుండండి అంది. యాచిత్వా చతురో ముష్టీన్ విప్రాన్ పృథుక తండులాన్ చేలఖండే నతాన్ బద్ధ్వా భర్త్రే పరాదాదుపాయనం. ఆ పక్కనే కొంతమంది విప్రుల ఇళ్ళు ఉన్నాయి, ఆ ఇళ్లలో ఒక ఇంటికి వెళ్ళింది. అమ్మ నాలుగు గుప్పిళ్ళు అటుకులు ఇవ్వండి అన్నది. చాలా చిత్రంగా ఉంటాయి కొన్ని కొన్ని ఊహలు కదా. పక్కన ఎలాగో యాచనకి వెళ్ళింది అడుక్కోవడానికి, అటుకులే అడిగింది ఆవిడ. ఏ బియ్యమో, అరటిపళ్ళో, డబ్బో, బట్టో అడగకుండా నాలుగే నాలుగు గుప్పిళ్ళు అటుకులు అడిగింది. కారణం ఏమిటో సామాన్యులకి తిరిగి తర్వాత తెలుస్తుంది అనుకోండి. మనకి నాలుగు గుప్పిళ్ళు అటుకులు అడిగి పట్టుకొచ్చింది. ఇక్కడ మళ్ళీ కొందరికి అనుమానం వచ్చింది, ఎట్టి పరిస్థితుల్లో యాచన చెయ్యకూడదని వాళ్ళ నియమం కదా, ఇప్పుడు ఎందుకు అడిగింది అని. తమ కోసం అడుక్కోకూడదు, భగవంతుని కోసం అడగవచ్చు, మంచి పనికి అడగవచ్చు. మీరైనంతే, మీకోసం అడగకూడదు. గుడికి అడుగుతున్నారు అడగవచ్చు, గుడికి లేదా రేపొద్దున మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి అప్పుడు డొనేట్ చేయండి అని అక్కడ బోర్డు పెట్టచ్చు. అది దేవ కార్యక్రమం, ధర్మ కార్యక్రమం, దైవ కార్యక్రమం. లేదా ఇతరులకు ఉపకారం చేయడానికి, ఏమంటే 10 మందికి అన్నదానం చేస్తున్నాం అందరూ కాస్త తలో చెయ్యి వేయండి అనొచ్చు, తప్పులేదు. మీకోసం మీరు అడగకూడదట. చెప్పాక మా కోసం వాడు అలా వచ్చాడు. వాడు ఒకసారి నా దగ్గరికి వచ్చి, ఏమండి ఆశ్రమం కట్టుకుంటున్నాం మేము, ఆశ్రమ స్థాపనకు డొనేషన్ ఇవ్వండి అన్నాడు. సరే డొనేషన్ ఇచ్చాక నాకు అనుమానం వచ్చి, ఏం ఆశ్రమం అంటే గృహస్థాశ్రమం అండి అన్నాడు. అందువల్ల మీ అందరూ గృహస్థాశ్రమంలోనే ఉన్నారు, మన గృహస్థాశ్రమానికి అడగకూడదు. ఇంకేదైనా ఆశ్రమానికి అడగవచ్చు కాక. వీళ్ళ నియమం ఏమాత్రం ఉల్లంఘించకుండా భగవత్ కార్యక్రమం గనక 4 పిడికిళ్ళు అటుకులు యాచించి తెచ్చింది. ఈ అటుకులను ఎందులో వేసి పంపుదామంటే ఇంట్లో ఒక్క గిన్నె లేదు, పాత్ర లేదు, మట్టి పాత్రలు కూడా చిల్లులే. ఇక ఉన్నదల్లా భర్త గారికి ఒంటి మీద పైన ఒక కండువ ఉంది. ఆ కండువ ఏమిటి, ముక్కలు ముక్కలై శిథిలమైపోయిందిట, చాలా ఖండం అన్నారు. తెలుగులో అయితే పోతన గారు ఈ శ్లోకాన్ని అనువాదం చేస్తూ, భర్త శిథిల వస్త్రంబు కొంగున, భర్త గారి శిథిల వస్త్రం అది. పైన వేసుకునే కండువ ఇంత అందంగా ఏం లేదు, చిల్లులు పడిపోయి అసహ్యంగా మాసిపోయిన కొంగుందే, అందులో అటుకులేస్తే కింద పడిపోతాయట. అందుకని మడతలేసి దాన్ని జాగ్రత్తగా బంధించిందిట, ముడేసిందిట. ఎంత కర్మయోగంలో ఉన్నారో చూడండి దాన్ని బట్టి వాళ్ళు. కనీసం ఒక క్యారీ బ్యాగ్ లేదు, సంచి కూడా లేదు, సంచితాలు లేవు. సంచితం అంటే అర్థం అయ్యి ఉంటుంది, మీరు పోగు చేసుకున్న కర్మని సంచితం అంటారు, అది కూడా లేదన్నమాట పాపం. కనీసం ఆ విధంగా ఆ శిథిల వస్త్రం యొక్క కొంగున అటుకులేసి కష్టపడి ముడేసింది. ముడి జాగ్రత్తగా పట్టుకోమంది, పట్టుకోకపోతే ఎక్కడైనా మళ్ళీ ఆ శిథిల వస్త్రం పాడైపోయిన బట్ట చిరిగిపోయి అందులో అటుకులు నేల మీద పడతాయి, కనుక జాగ్రత్తగా పట్టుకుందనమాట. కొంతమంది చూశారు లేదో, సంచి చాలా అల్పంగా ఉంటుంది, దాని నిండా రకరకాల సామాన్ వేసి ఆ తాళ్ళు పట్టుకోగానే తాళ్ళు పుట్టుకుని తెగుతాయి. తాడు తెగితే ప్రమాదం, తాడు తెక్కకుండా జాగ్రత్తగా ముడేయాలి. అందుకని ఏం చేయాలన్నమాట, అల్పంగా సంచి ఉన్నప్పుడు తాడు తెగిపోతుంది అనుకున్నప్పుడు అడుగును పట్టుకోవాలి, ఏ బుధం మీద పెట్టుకుంటే తెగిపోకుండా ఉంటుంది. అందుకని జాగ్రత్తగా బుధం మీద పెట్టుకోండి అందుట. ఆ బుధం మీద కండువ ముక్క ఏది అటుకులు ఉన్నటువంటి మూట పెట్టుకుని బయలుదేరాడు. నడుస్తున్నప్పుడు ఈ చెమటంతా అటుకుల్లోకి ఎడుతోంది, ఏదో నీళ్ళల్లో గంజన్నంలో గంజిలో అన్నం నాన పెట్టుకున్నట్టుగా ఈ చెమటతో నానిపోతుంది అనమాట అటుకులు కూడా. అటువంటి అటుకులు పెట్టుకెళ్ళాడు ఆయన. పాపం వెడుతున్నంతసేపు లోపల ఒకటే అనుమానం, నేను ద్వారకా నగరంలోకి వెళ్ళగలనా, నడిచి నడిచి వెడతాను, తీరా కష్టపడి వెళ్ళాక కాపల వాళ్ళు ఏమంటారు, నీకెవరు కావాలంటారు. నేను కృష్ణుడి మిత్రుణ్ణి, లోపలికి వెళ్ళాలని అంటే వాళ్ళు పక్కపక్క అనేవి, నువ్వేమో చూస్తే దరిద్రానికి పరాకాష్ఠలో ఉన్నావు, దారిద్ర్యస్య పరామూర్తి, దారిద్ర్యం నీ రూపంలో ఉన్నట్టుగా ఉంది, ఆయన చూస్తే లక్ష్మీదేవికి మారు రూపం, మీ ఇద్దరికీ స్నేహం ఏమిటి అంటారు. అప్పుడు వారికేమైనా బరిదానమిచ్చి ఏగెదనల్నా ఊహింప అర్థశూన్యుండ నేను. అప్పుడు కాపుర వాళ్ళు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు ఇష్టాడివి అన్నప్పుడు, ఏదైనా లంచమిచ్చి లోపలికి వెళదామంటే నా దగ్గరే ఉంది బూడిది అనుకున్నాడు ఈయన. పరిధానం అంటే లంచం, వారికి ఏదైనా ఒక కానుక లంచం ఇచ్చి లోపలికి వెడదామంటే వారి దగ్గర ఇచ్చేందుకు నా దగ్గర ఏమీ లేదు, అసలు వాళ్ళకి ఇచ్చే డబ్బు ఉంటే అక్కడ దాకా వెళ్ళక్కర్లేదు. అంటే దీన్ని బట్టి అప్పుడు కూడా లంచములు ఉన్నాయి, లేకపోతే ఈ మాట అనగా దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాలంటే లంచాలు ఉండేవి కొంతమంది దగ్గర, మనం కాదు. కీచుకుడు అంటాడండి, ఆడవాళ్ళు నన్ను చూసి నాకు లంచం ఇచ్చి మరీ నా పొందు కోసం వస్తారంటాడు ద్రౌపదితో, నాకు ఎదురు లంచం ఇస్తారు, అటువంటిది నేను వచ్చి అడిగితే నన్ను కాదంటావా అని ద్రౌపది దగ్గర అన్నాడు వాడు. కాబట్టి లంచములు బహుశా ఈ కంచం పుట్టినప్పటి నుంచి ఉండి ఉంటాయి, కాకపోతే అప్పుడు చాలా విచిత్రంగా ఉండేది, ఇంత దారుణంగా లేదు. ఇప్పుడు అన్నిటికీ లంచాలి అనుకోండి, అసలు మన పరిపాలించేవాళ్ళే లంచాలు అడుగుతూ ఉంటే ఎవడ లంచాలు వాడికి, ఎవడ కోట్లు వాడికి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నీ ఉట్టుట్టి కబుర్లు. ఎవడికి వాడే నేనే మహాపవిత్రుడిని అంటారు, కానీ ఉట్టి అబద్ధం అని నేను అల్ల వ్యాసుడు అన్నాడు భవిష్య పురాణంలో. సరే చూద్దాం ఆ పరమాత్ముడు ఏం చేస్తాడో చూద్దాం అనుకుంటూ మొత్తం మీద కష్టపడి నడుచుకుంటూ ద్వారకా నగరానికి వెళ్ళాడు. ఎవ్వరూ ఆపలేదు ఆయన్ని. ద్వారకా నగరంలో పేదవాళ్ళని, విప్రులను, ఆపడానికి వీల్లేదని ఒక శాసనం ఉంది. అందుకే దర్జాకి వెళ్ళిపోయేట. ఏదో అనుకున్నాను, వాడాపుతాడు వీడాపుతాడు అనుకుని ఎవ్వరూ ఆపలేదు నా అదృష్టం అనుకున్నాడు ఆయన. పరమాత్మ ఎంత గొప్పవాడు కాకపోతే చూడ్డానికి ఎంత అసహ్యంగా ఉన్నాయని కూడా గౌరవించారట. అంత నమస్కరించి రండి దరిద్రో నారాయణ అన్నట్టుగా పంపారు. బ్రాహ్మడికి అంత విలువ ఉండేది ఆ రోజుల్లో. అలా వెళ్ళారు. ఇంతలో ఎదురుగుండా సుధర్మ సభకి పక్కనే రుక్మిణీదేవి మందిరం ఉంది. ఆ మందిరంలో ఇప్పుడు ప్రస్తుతం రుక్మిణీదేవి మందిరంలో ఉన్నాడు ఆయన, లక్ష్మీదేవి మందిరంలో. ఎందుకంటే ఆయనకి లక్ష్మీని ఇవ్వాలి కాబట్టి. ఆ మందిరంలో పెద్ద పరుపు మీద కూర్చున్నాడు. నేను లోపలికి ఎలా వెళ్ళాలి ఏమిటనుకోక్కర్లేకుండా ఆయనే చూసేట దూరం నుంచి. ఇందీవరస్యాము వందిత సుత్రాము కరుణాలవాలు భాసురకపోలు కౌస్తుభాలంకారు కామిత మందారు సురుచిరలావణ్యు సురచరణ్యు హర్యక్ష నిభమధ్యు అఖిల లోకారాధ్యు ఘనచక్రహస్తు జగత్ ప్రశస్తు ఖగకులాధిపయాను కౌసేయ పరిధాను పన్నగశయను అబ్జాతనయను మకర్ర కుండల సద్భూషు మంజుభాషు నిరుపమాకారు దుగ్ధసాగర విహారు భూరిగుండ సాంద్రు యదుకులాంబోధి చంద్రు విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు. శ్రీకృష్ణ పరమాత్ముడు దర్శనమిచ్చాడు. అప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? ఇందీవరస్యాముడు నల్ల కలువ పువ్వు వంటి రంగుతో ఉన్నాడు. ఇంద్రుడి చేత కూడా నమస్కారాలు అందుకుంటున్నవాడు. పరమ కరుణాసముద్రుడు. ఆయన బొగ్గలు తళతళా మెరిసిపోతున్నాయి. కౌస్తుభమణి మెడలో ఉన్నది. కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం ఆయన. మహాలావణ్యంతో ఉన్నాడు. ఆయన శరీరం నిగనిగలాడిపోతున్నది. దేవతలకు అభయం ఇస్తాడు ఆయన. నిరంతరం ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే గరుత్మంతుడి మీద ఎక్కి తిరుగుతూ ఉంటాడు. పసుపు పచ్చని పట్టు వస్త్రం కట్టుకున్నాడు. ఎవరైనా అడిగితే చాలు, వారి కోరికలు కల్పవృక్షంలో తీరుస్తూ ఉంటాడు. అటువంటి పరమాత్మని యాదవ కులమనే సముద్రంలో పుట్టిన చంద్రుణ్ణి ఇటువంటిది అని వర్ణించడానికి వీలు కానటువంటి పరమ సౌందర్య ఆకారంతో ఉన్నటువంటి వాణ్ణి, క్షీర సముద్రంలో విహరిస్తూ ప్రస్తుతం ద్వారకానగరంలోకి అడుగుపెట్టిన వాణ్ణి, విష్ణువు వ్యాపకశీలత్వాత్ విష్ణువు అంటారు, అంతటా వ్యాపించి ఉండే విష్ణువు ఆయన. అటువంటి వాణ్ణి, పరమ కాంతిస్వరూపుణ్ణి, జయం తప్ప అపజయం ఎరగని వాణ్ణి, సహనగుణం కలిగిన వాణ్ణి, కృష్ణుణ్ణి చూచి దగ్గరకు వెళ్ళేలోపే కృష్ణుడే టక్కు లేచి నిలబడ్డాడు ఆ మంచం మీద నుంచి. ఆ సమయంలో రుక్మిణీదేవితో ఒక అద్భుతమైన పరుపు మీద కూర్చుని ఉన్నాడు. ఆవిడతో ఆడుకుంటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాడు. భార్యామణితో ఏకాంతంగా ఉంటున్నప్పుడు ఎవడన్నా వస్తే తర్వాత రండి అంటారు సాధారణంగా. అంటే వాళ్ళు మామూలు జీవులు, కానీ ఆయన పరమాత్మ కదా, టక్కు లేచాడు. కానీ డాయంజనునంత కృష్ణుడు దళత్కంజాక్షుడ పేద విప్ను నిన శ్రాంత దరిద్ర పీడితు కృషీభూతాంగు జీర్ణాంబురున్ ఘనతృష్ణాతుర చిత్తు హాస్యనలయున్ ఖండోత్తరీయున్ కుచేలుని అల్లంతని చూచి సంభ్రమ విలోలుండై డిగెన్ తల్పమున్. చూచి కృష్ణుడి దగ్గరికి వెళ్లేలోపే కృష్ణుడు ఆయన్ని చూచాడు. అప్పుడు ఆయన కళ్ళు కదులుతున్న తామర పువ్వుల్లో ఉన్నాయట. వికసించిన తామర పువ్వులు, కదులుతున్న తామర పువ్వులు. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మన కళ్ళు అలా కదిలాయంటే అవతలవాడంటే మనకి ఇష్టం అన్నమాట. ఆనందంతో కళ్ళు కదులుతాయి, అప్పుడు వికసిస్తాయి. అవతలవాడు వచ్చినప్పుడు మనకి ఇష్టం లేకపోతే వచ్చినా సరే అబ్బే ఆ కళ్ళల్లో మెరుపు ఉండదు, విరుపు ఉండదు, ఎందుకు వచ్చాడో దిక్కుమాలాడు అన్నట్టుగా ఉంటుంది. మన కళ్ళే చెబుతాయి అవతలవాడి మీద మనకు అభిమానం ఉందో లేదన్నమాట. ఆ వ్యక్తిని చూడగానే మనకు ఆనందం కలిగిందా, అప్పుడు మన కళ్ళు తళతళతళ వికసిస్తాయి, మెరిసిపోతాయి, కదులుతాయి అన్నమాట. ఓహో మిత్రమా వచ్చావా అంటాం, లేదంటే వచ్చారా కూర్చోండి అన్నట్టుగా ఉంటుంది. అందువల్ల చూపుల్ని బట్టి అవతల వాడికి మన మీద ప్రేమ ఉందా లేదా, ఎందుకు వచ్చాడరా బాబు అన్నట్టుగా ఉందని తెలిసిపోయేటట్టుగా కృష్ణుడు మెరిసిపోతున్న కళ్ళతో, కదులుతున్న కళ్ళతో, ఆనందంతో ఎదురుగుండా వచ్చాడు. ఆయన పేద విప్రుడు. దారిద్ర్యానికి రిటైర్మెంట్ లేకుండా ఆయన పట్టుకుందిట. సాధారణంగా ఉద్యోగం చేసేవాడికి రిటైర్మెంట్ ఉంటుంది, ఈ దరిద్ర దేవత మాత్రం రిటైర్ అవ్వట్లా ఆయన విషయంలో, ఎప్పుడు పట్టుకుంటుందన్నమాట. ఈ పదవి ఆయనకి ఇచ్చాట బ్రహ్మదేవుడు. కొన్ని మంచి పదవి వచ్చిగా దరిద్ర పదవి ఇచ్చాడు, అది రిటైర్మెంట్ ఒప్పించుకోదు. అలా ఎల్లవేళలా దారిద్ర్యంతో పీడింపబడుతున్నాడు. శరీరం అంతా చిక్కిపోయి, బక్క చిక్కిపోయి ఎముకలు బయటకు వచ్చాయి, గొంతుకు దగ్గర ఎముక కూడా బయటకు వచ్చేసింది. జీర్ణాంబరుడు, వస్త్రాలు జీర్ణమైపోయాయి, చిల్లులు పడిపోయాయి, చెమట కొట్టేస్తున్నాయి, వాసనతో ఉన్నాడు, బాగా దాహంతో పీడింపబడుతున్నాడు. ఆయన చూస్తే అందరూ నవ్వుకుంటారట, ఆ ఎముకలు ఆ బట్ట ఇలాంటి వాడు కూడా ఉంటారా అనుకుంటారట. పాపం పేదవాడి బాధ కొందరికి హాస్యంగా అనిపిస్తుంది. అటువంటి కుచేలుండి చూచి చూడటంతో పరుగు మీద నుంచి పరుగు పరుగును ఎదురుకుండా వెళ్ళి పరిరంభణం ఆచరించి కౌగులించుకున్నట్ట. ఒక్కసారి కొంచెం ఆలోచిస్తే మనకి ఇందులో కృష్ణుడి యొక్క ప్రేమ తత్వం భగవంతుడు అంటే ఏమిటో తెలుస్తుంది. నిజంగా ఒక స్నేహితుడు అంటే మనకి ఇష్టమేనండి, కానీ వాడు ప్రయాణం చేయగానే మాస్క్ వేసుకున్నావా, వెళ్ళి శానిటరీ రాసుకో, స్నానం చేసి వచ్చాక అప్పుడు మాట్లాడదాం అంటున్నారు ఇవాళ. అఖరి భార్యామణి విదేశం నుంచి వస్తే సరే ముందు బాత్రూమ్కి వెళ్ళు, శుభ్రంగా వాష్ చేసుకో. మరీ జనాలకి పిచ్చి పెరిగిపోయింది. మరీ ఎంత దారుణంగా అంటే వాడు రైల్లో ఎక్కాడండి, మా శిష్యుడు నవ్వుకుంటున్నాడు పక్కన కూర్చుని, చెయ్యంతా శానిటైజేషన్ రాసేసుకుని పిల్లలకు మూతికి రాసి వాళ్ళ మూతికి రాసి తినేటటువంటి బ్రెడ్ తెచ్చుకున్నారు రొట్లు, దాని మీద శానిటైజేషన్ కూర్చు తింటున్నారు. గొంతు పుండేడు చావకి ఏమవుతారు, జాగ్రత్త తీసుకోమంటున్నారు. అంతేగాని ఇంత పిచ్చా, ఇంట్లోకి వచ్చినా సరే ముక్కు కల గుడ్డ కట్టుకుని అంటూ మొగుడు పెళ్ళాలి ఇద్దరు, ఇంట్లో కూడా మాస్క్ వేసుకుంటే ఇంకెందుకండి, అంత దారుణంగా ఉండక్కర్లా. కొంచెం ఇలాంటి 10 మందిలోకి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి అన్నారు. 24 గంటలు ఇది రాసుకునే బదులు హాయిగా చక్క పసుపు నేను చెప్పినటువంటి వేపరసం ఉంది అది తాగండి, ఎంత ఒక చెంచాడు శానిటైజేషన్గా అది రాసుకోండి, అదే ఆరోగ్యం. అనారోగ్యం తెచ్చుకోవడం అన్నమాట పిచ్చి అన్నమాట. అసలు ఎక్కడ ఎవరిని చూస్తే వాడు వణికిపోవటమే, అసలు వణికిపోవలసిన చోట ఉండంలా. శుభ్రంగా ఆదివారం వచ్చేసరికి ఎంత మాంసం తెచ్చుకుంటున్నాడు, దానికి శానిటైజేషన్ లేదు, అసలు కరోనా దాని కడుపులో ఉంది, అది తిని తెచ్చుకున్నారు చైనా వాళ్ళు, అవి తినడానికి భయపడలేదు, శుభ్రంగా తెచ్చుకు తినేస్తున్నారు, మేక మాంసం తినేస్తున్నారు. అక్కడ మాత్రం రాదట కరోనా, మామూలుగా ఇక్కడ ఉపన్యాసం దగ్గరికి వస్తే మాత్రం వస్తుందట పాపం. ఏ దేశం అలా పాడైపోతుంది అనుకోండి. అందువల్ల ఇంటికి ఎవడన వస్తే స్నానం చేసి రమ్మండం, చేతులు కడుక్కోమనడం ఒక ధర్మం అనుకోండి, అది కాళ్ళు కడుక్కోవడం బ్యాక్టీరియాకి చాలా మంచిది. కానీ కృష్ణుడు పరమాత్ముడు అతడి మీద ప్రేమతో అలాంటి వాడిని దగ్గరికి తీసుకుని కౌగిలించుకుని ఆ చెమటంతా ఒంటికి పట్టించుకుని అదే గంధం కింద భావించి గంధం ధారయామి అన్నట్టుగా భావించి తన పరుపు మీద కూర్చోబెట్టాడు. ఆయన కూర్చుంటే ఆ పరుపు అంతా మాసిపోయేటట్టుంది, దుప్పటి అంతా కంపు అయిపోతుంది, దాని మీద కూర్చోబెట్టాడు. రుక్మిణీదేవి బంగారు పళ్ళెం తెచ్చింది, ఆ బంగారు పళ్ళెంలో కాళ్ళు పెట్టి ఆవిడ బంగారపు చెబుతో నీళ్లు పోస్తుంటే ఆ నీళ్లతో స్వయంగా స్వామి కాళ్ళు కడిగాడు. అందరూ ఆయన కాళ్ళు కడిగితే ఆయన ఈ బ్రాహ్మడి కాళ్ళు కడిగాడు, ఆ నీళ్లు నెత్తిన తల్లుకున్నాడు. అందుకే బ్రహ్మణ్య దేవుడు అన్నారు, నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. అలా నీళ్లు తల్లుకుని పిలకుంది ఆయనకి, ఆ పిలకలో పువ్వు పెట్టాడు, ఇప్పుడు చెవిలో పువ్వులు పెడుతున్నారు. ఆ తర్వాత గోవు దానం ఇచ్చాడు, ఇచ్చి అప్పుడు ఆయన పక్కన తాను కూర్చుని చెలికత్తెలు లక్ష్మీదేవి ఇలా వేవనలు విసురుతూ ఉండగా చేతిలోకి చేయి తీసుకుని ప్రేమగా మాట్లాడుతున్నట్ట. అది చూచి పక్కనున్నటువంటి చెలికత్తెలు అనుకుంటున్నారు, ఏమి తపంబు చేసెనుకో ఈ ధరణి దివిజోత్తముండు తుల్వామున యోగి విస్ఫురదుపాస్యకుడై తనరారు ఈ జగత్స్వామి రమాధినాథు నిజ తల్పమునను వసియించియున్నవాడు ఈ మహనీయమూర్తికెనయే ముని పొంగవులెంత వారలున్. ఈతడు పూర్వజన్మలో ఏం తపస్సు చేసి ఉంటాడో, మహాతపస్సు చెయ్యకపోతే జగత్తులకు యజమాని, లక్ష్మీదేవికి భర్త, సమస్త లోకేశ్వరుడు అయిన కృష్ణుడి యొక్క పరుపు మీద కూర్చోగలుగుతాడు. అది ఏదో పూర్వజన్మలో చేసిన తపఃఫలితమే. పైగా పక్కన కూర్చుని కౌగలించుకొని చేతిలోకి చేయి తీసుకుని ఈయన కబుర్లు చెబుతున్నాడు, ఒంటికి సేవలు చేస్తున్నాడు, కాళ్ళు కూడా నొక్కాడు. అందరూ కృష్ణుడి కాళ్ళు నొక్కుదామని చూస్తారు, ఈయన వచ్చి ఆయన కాళ్ళు నొక్కడం మొదలుపెట్టాడు. ఈ మహానుభావునికి మునీశ్వరులు ఎవరూ సాటిరారు.
తన మృదు తల్పమందు వనితామణియైన రమాలలామ పొందును ఎడగా తలంపక యదుప్రవరుండెదురేగి మోదముంతనుకగ కౌగలించి ఉచిత ప్రకరంబులతో వినయమునల్ భజిల్చే ధరణీసురుడు ఎంతటి భాగ్యవంతుడో.
ఇది శ్రీకృష్ణుడు రుక్మిణి శయనించే పవిత్రమైన మెత్తనైన పరుపు. దీని మీద ఇంతకు పూర్వం ఆ దంపతులు కూర్చున్నారు. ఇంతలో ఇతడు వచ్చాడు. రాగానే తన భార్యకి దూరమైపోతున్నానని కూడా భావించక, ఇతడి రాక వల్ల భార్యని పక్కన పెడుతున్నానని భావించక, ఇతడిని దగ్గరికి తీసుకుని కౌగలించుకొని రకరకాలుగా సేద తీర్చాడు, సేవ చేశాడు, వినయంతో భజిస్తున్నాడు. అందరూ కృష్ణుడి దగ్గర వినయంగా ఉండడం చూశాం, కానీ కృష్ణుడు ఎంత వినయంగా ఎవరికీ సేవ చేయడం చూడలేదు. ఈ ధరణీశ్వరుడు ఎంత భాగ్యవంతుడో అనుకున్నారు వాళ్ళు. ఇంతలో కృష్ణుడు, మిత్రమా, గురువుగారి దగ్గర మనం చదువుకున్న రోజులన్నీ గుర్తుపెట్టుకున్నావా? మనిద్దరం 64 రోజులు కలిసి చదువుకున్నాం, డే అండ్ నైట్, అహోరాత్రాలు కలిసే ఉన్నాం. ఆ రోజులు గుర్తుకు తెచ్చుకున్నావా? అసలు నన్ను పట్టించుకోకుండా మర్చిపోయావా? అలా మర్చిపోవలేవు నువ్వు. ఆ గురువుగారు ఎంత ఉత్తముడు! అజ్ఞానం అనే చీకటిని తొలగించి విజ్ఞానం అనే జ్యోతిని వెలిగించిన మహాత్ముడు. ఇంకా గురువుగారి భార్య మనిద్దరిని ఎంతో ప్రేమగా చూసేది. మా అన్నయ్య బలరాముడి కంటే నన్ను నిన్ను ఎక్కువ ప్రేమగా చూసేది. మనకి ఆవిడ పాయసాన్నం పెట్టింది. అప్పుడప్పుడు సద్దన్నం తినమంటే మనిద్దరం పొద్దున్నే లేచి పెరుగు వేసుకుని వెన్నపూస నంచుకుని తినేవాళ్ళం. ఆ రోజులు ఎంత బాగుండేవో, చదువుకున్న రోజులే బాగుంటాయి. ఏదైనా స్టూడెంట్ లైఫ్ లైఫ్ కదా. ఇప్పుడు వైఫ్ వచ్చాక మన జీవితాలు మారాయనుకో. ఒకరోజున సాయంకాలం చీకటి పడుతున్న సమయంలో గురువుగారి భార్య మన ఇద్దరిని పిలిచి, నాయనలారా, రేపు మన ఇంట్లో అర్చన ఉన్నది, అడవికి వెళ్ళి దర్భలు పళ్ళు తెండి అంది. దర్భల కోసం, ఎండిపోయిన చితుకుల కోసం, పళ్ళ కోసం మనిద్దరం అడవికి వెళ్ళాం. తీరా అడవికి వెళ్ళగానే ఆకాశం అంతా నల్లని మేఘాలు ఆవరించుకుపోయాయి. భయంకరమైన వాతావరణం ఏర్పడిపోయింది. అంత దట్టమైన మేఘాలు అంత పూర్వం మనం ఎప్పుడూ చూసి ఉండం కదా. ఘుమఘుమార వసంకుల ఘోర జీమూత పటల సంచన్న ప్రభాగ మగుచు చెటుల ఝంఝానిలోత్కట సముద్ధూత నానావిధ జంతు సంతాన మగుచు చండ దిగ్వేదండ తుండ నిభాఖండ వారి ధారాపూర్ణ వసుధ మగుచు విద్యోత మానోగ్ర ఖజ్యోత కిరణ జిద్విద్యుజ్యుతిచ్చట విభవ మగుచు అడరి జడిగురియంగయునుడస్తమింపభూరి నీరంధ్రని విడాంధకారమేచి సూచిక వేద్యమై వస్తు గోచరంబు గాని ఎట్లుండ మనమున వాన దడసి. ఎంతలోనే ఆకాశమంతా నల్లని మేఘాలు దట్టంగా అలుముకుపోయాయి. కటిక చీకటి అయిపోయింది ఆ మేఘాల వల్ల. ఎక్కడ కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి వచ్చేసింది. ఆ చీకటికి భయపడిపోయి, ఈ మేఘముల యొక్క ఆడంబరానికి భయపడిపోయి పక్షులు కీచుబాచుమంటూ ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి, ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి పరిగెత్తి ఎగిరిపోయాయి. ఎంతలోనే ఆకాశంలో పెటిల్ పెటిల్ అనే శబ్దాలు వినబడ్డాయి. ఉరుములు ఉరిమాయి, మెరుపులు మెరిశాయి, పెద్ద పెద్ద పిడుగులు కిందకి రాలిపోయాయి. ఈ పిడుగులతో పాటు వర్షం కురవడం మొదలయ్యింది. మళ్ళీ ఆ వర్షం కూడా ఎలా ఉందట, భయంకరమైన ఏనుగులు, ఈ భూమండలాన్ని మోస్తున్నటువంటి ఏనుగులు, అష్టదిగ్గజములని పిలువబడే ఏనుగులు తమ తొండంతో దబదబ నీళ్లు నేల మీదకు విడిచిపెడుతున్నాయా అన్నట్టుగా. ఒకప్పుడు బలిచక్రవర్తి కోసం శ్రీకృష్ణుడు కాలు పైకెత్తాడు, ఆ కాలు ఆకాశాన్ని తన్నింది. అప్పుడు ఆకాశం చిల్లుపడింది. ఆనాడు త్రివిక్రమావతారంలో, వామనావతారంలో పరమాత్ముడు తనడం వల్ల ఒకవేళ ఆకాశం చిల్లుపడి అందులోంచి నీరు గారిపోతుందా అన్నట్టుగా దబ్బ 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 వర్షం కిందకి పడడం మొదలయ్యింది. నేలంతా మొత్తేసినట్టు అయిపోయింది. చెట్లు విరిగిపోయాయి, ఆకులు రాలిపోయాయి, మహాప్రవాహం వెళ్ళిపోయింది. ఆ ప్రవాహంలో మనిద్దరం ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుని అటు ఇటు కొట్టుకుపోయాం. అంత వర్షంలో కొట్టుకుపోతున్నా జలప్రవాహంలో కొట్టుకుపోతున్నా మనిద్దరం మాత్రం ఆత్మీయతతో గట్టిగా ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకున్నాం. అటువంటిప్పుడు ఒక్కోసారి ఏమయ్యేది, గోతిలో నువ్వు పడిపోతే నీ చేయి పట్టుకోవడం వల్ల నేను పైకి లాగేవాడిని, నేను పడిపోతే నన్ను లాగేవాడివి. జాగ్రత్తగా ఒకరి చేతులు ఒకళ్ళు పట్టుకోవడం వల్ల మనం ఆ జలప్రవాహంలో వర్షంలో ఎక్కడో గోతిలోనో నూతిలోనో పడకుండా బతికి పట్టగట్టాం. అడవిలో చాలా దూరం కొట్టుకుపోయాం మనం. ఎక్కడ సూది మన ఊపేంత ఖాళీ కూడా కనపడకుండా ఆకాశం నుంచి వర్షం పడుతూనే ఉందిట. వర్షం పడేటప్పుడు కొంచెమైన గ్యాప్ ఉండాలి కదా, చినుక్కి చినుక్కి మధ్యలో సూది కూడా దూరదట, అంత వర్షం కురిసిందనమాట. అసలు వస్తువులే కనపడలేదు. మెరుపు తీగల కాంతిలో అప్పుడప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసుకునే లోపు మళ్ళీ చీకటి అయిపోయేది. ఆ భయంకరమైన వానలో తడిసాం. తెల్లవార్లు తిండి లేక చలికి వణికిపోతూ నీళ్లలో కొట్టుకుపోతూ ఒకరినొకరు పట్టుకుంటూ వెళ్ళాం. మన మీద నుంచి పాములు కూడా వెళ్ళిపోయాయి. అదృష్టవశాత్తు భయంకరమైన పాములు కూడా మనల్ని కాటు వేయలేదు. గురువుగారిని తలుచుకుంటూ ఆ అడవిలో అలా చాలా యాతన పడిపోయాం. తెల్లవారేవేళ పాపం గురువుగారు ఆ వర్షంలో నిద్ర పట్టక తాను కూడా మన కోసం వెతుక్కుంటూ వచ్చాడు. తెల్ల తెల్లవారెడ్డి వేళ్ళం ధళ ధళమును మెరుగు దిగ్వితానము నిండెన్ మెల్ల మెల్లని ప్రొద్దు పొడుపున కళ్ళ కళ్ళమని కూసే పక్షిగణ మెల్లెడలన్. మొత్తమే తెల్లారింది, పక్షులు కూతలు కూశాయి, వర్షం తగ్గింది, ఆకాశంలో సూర్యుడు కనపడ్డాడు, మెలమెలలాడుతూ మెరుపు కనపడింది, తెల్లని కాంతి లోకమంతా వెదజల్లబడింది. దాంతో బతుకు జీవుడు అనుకున్నాం. అప్పటికి ప్రవాహ వేగం తగ్గింది. చూస్తే మనం ఎక్కడున్నామో మనకే తెలియదు. అడవిలో చెట్టు కింద పడున్నాం, కడుపులో ఆకలి, ఒంటే ఒళ్ళేమో తడిసిపోవటం వల్ల చలి, ఈ బీభత్సకాండ ఇలా ఉండగా గురువుగారు మన కోసం వెతుక్కుంటూ కృష్ణ కుచేల కృష్ణ కుచేల అంటూ అడివంతా తిరిగాడు. పాపం ఆయన వర్షంలో తడిసిపోయాడు, ఆయనకి నిద్ర పట్ల, పిల్లలు ఏమైపోయారననే బెంగతో. అప్పుడు సాందీపని మన చొప్పు వెతుకుతూ వచ్చి వానలోంచి బయటపడ్డం చూసి కన్నీళ్లు పెట్టుకుని ఇలా అన్నట్ట, కట్ట కట్ట ఇట్లు మా కొర్రకుగా చను తెల్చి మహాటవిల్ సముత్కట పరిపీడ పొంది తిరి కావున శిష్యులు మారుణంబు ఈ గుటకిది కారణంబు సమకూరడిబోయిట మీద మీకు విస్ఫుట ధన బంధుదార బహుపుత్ర విభూతి జయాయురున్నతుల్. అయ్యయ్యో, రాత్రి మా కోసం అడవికి వచ్చారా, కటిక చీకట్లో వర్షంలో నానాయాతన పడిపోయారా, దిక్కుమాలిన పళ్ళు చితుకులు తేవడానికి వచ్చి మీ బతుకులు అస్తవ్యస్తం చేసుకున్నారా నాయన, ఎంత బాధపడ్డారో నాకు అర్థమవుతున్నది. ఎందుకంటే వర్షానికి తెలిసి నేనే ఒణిగిపోయాను, నేనే పాములకి తడిశాను, ఇక మీ పిల్లలు ఎంత బాధపడి ఉంటారో. అయ్యో, ఇదంతా మా వల్ల కదా వచ్చింది. శిష్యులారా, గురుసేవ కోసం ఇంత కష్టపడడం వల్ల మీరు గురు రుణం తీర్చుకున్నట్టు అయిపోయింది. అందుకే మిమ్మల్ని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. ఇక మీదట మీకు ధనం కలుగుతుంది. ధనం ఉంటే బంధువులు వాళ్ళంతా వాడే వస్తారు. అందుకని ముందు ధనము, తర్వాత బంధువులు. డబ్బుంటే ఎందుకు రారండి? డబ్బు లేనప్పుడు ఒక్కడ రాడు మీ ఇంటికి. పొరపాటున వచ్చి అడుగు పెడితే మళ్ళీ రేపొద్దున ఎవడేం అడుగుతాడో అని భయం. అబ్బే, మీరు మిత్రులే కానీ అంత దగ్గర బంధువులు కాదంటారు. అదే మీరు నాలుగు మంచాలు కొనుక్కొని, ఓ మంచి ఏసీ పెట్టుకుని, ఒక ఇన్వర్టర్ పెట్టుకుని, కాస్త బీరో పెట్టుకుని, ఏదో మెళ్ళో కొలిసి వేసుకున్నారనుకోండి, అందరం మన బంధువులే. అబ్బాబ్బా ఆడండి, మా చుట్టవండి అంటారు. అందుకని ముందు ధనము, ధనం వల్ల వచ్చే బంధువులు చేరుదురుగాక. దార మీకు భార్యలు లభిద్దురుగాక. భార్య వచ్చాక బహుపుత్ర సంతానం కూడా కలుగుగాక, బాగా పిల్లలు కలుగుదురుగాక. విభూతి ఐశ్వర్యం కలుగుగాక, జయం కలుగుగాక, కీర్తి ఔన్నత్యం కలుగుగాక అని గురువుగారు దీవించారు. గుర్తుందా? ఇదంతా ఎందుకు చెబుతున్నాడు? గురువుగారు ఆనాడు మనల్ని దీవించాడు. గురువుగారి దేవన ఎప్పుడూ వ్యర్థం కాదు. గురువుగారి ఆశీర్వచనం పాడవదు. అందుకే ఆశీర్వచనం వల్ల ఇప్పటికైనా నా దగ్గరికి రాగలిగావు. ఆ గురువుగారి కటాక్షం లేకపోతే నువ్వు నా దగ్గరికి రావురా పిచ్చాడా? ఇదంతా మన గురువుగారి ఆశీస్సులే చెప్పడం. గురువు మహిమ చాటడం కోసం ఈ ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పాడు, లేకపోతే ఎందుకు చెప్తాడు? ఇందులో నీకు విస్ఫుట ధనం ఇంకా రాలేదు, పూర్తిగా గురుకటాక్షం రాలేదు, బంధువులు ఇంకా రాలేదు, దార వచ్చింది, బహుపుత్ర ఇది గ్యారంటీగా వచ్చింది, ఇంకా మిగతావి రావాలి అని చెప్పడం కోసం ఇంత చెప్పాడు. చెప్పి, మిత్రమా ఇవన్నీ గుర్తుకు తెచ్చుకుంటావా అనగా, స్వామి గురుకులంలో మనం ఎన్ని లీలలు చేశామో అవన్నీ ఇంకా నీకు గుర్తున్నాయన్నమాట. అయినా నువ్వు మహాత్ముడివి, నీకు గుర్తు లేకుండా ఏముంటాయి, నీకు తెలియని ఏముంటుంది. ఏదో గురువు గురువు అంటావు, కానీ గురువులకు నెల్ల గురువై త్రిజగద్గురుడైన నీకు గురుడెవ్వాడు. గురువులకు గురువువి, ముల్లోకాలకి గురువువి, తండ్రులకి తండ్రివి, అన్నీ నీవే. అటువంటి నీకు గురువు ఎవరు? అయినా భూమి మీద గురువును ఆశ్రయించకపోతే ధర్మం కాదు గనక గురు శిష్య న్యాయ లీల కొలిచితి వేడకన్. గురు శిష్య న్యాయం అని ఒక లీలలు చూపించడానికి కొలిచావు, నీవు గురుడు అని తెలుసు నాకు అనగానే ఈయన నవ్వుకున్నాడు. ఈతడు ఇదివరకు ఎప్పుడు నా కోసం డబ్బు కోసం రాలేదు, ఇప్పుడు కూడా వాళ్ళ ఆవిడ పంపితే వచ్చాడు పిల్లలు బాధపడలేక. ఇతనికి ఈ దరిద్రానికి ఒక కారణం ఉంది. గురువుగారి భార్య ఒక రోజున ఈ 64 రోజులు వీళ్ళు చదువుకుంటున్న రోజుల్లో 4 గుప్పిళ్ళు అటుకులు నేతిలో వేయించింది, వాళ్ళు డాల్డాలో కాదు, మంచి ఒరిజినల్ నేతిలో వేయించి కొద్దిగా ఉప్పు కారం తల్లి, నాయన కుచేల నువ్వు కృష్ణుడు చెరిసగం తినండి అని పోసిందట ఓ పళ్ళెంలో 4 గుప్పిళ్ళు. అవి నేతటుకులు పైగా, ఇవి ఉన్నవి 4 గుప్పిళ్ళు, ఏం కృష్ణుడికి ఏం పెడతాం, ఉన్నది నాకే సరిపోదు అరుకుని నేను కృష్ణుడికి పెట్టకుండా మంచం మీద పడుకుని ముసుగు వేసుకుని ఏంటి దొప్పిడి వేసుకుని పడుకుని మరి గుటుక్ గుటుక్కుని తిన్న మొదలెట్టాడు. ఇంతలో కృష్ణుడు వచ్చేశాడు. కృష్ణుడు కొంటె కృష్ణుడు రాకుండా ఎందుకుంటాడు, మిత్రమా లోపల ఉండి కటకటలాడుతున్నావు, అటుకులు కటకట నవ్వులుతూ ఉంటే శబ్దం వస్తుందట, కటకట కటకటలాడిస్తున్నావు, పళ్ళు పళ్ళు కటకటలాడిస్తున్న కారణం ఏమి అనగా కొంచెం జ్వరం వచ్చింది లేదు, ఏమీ లేదన్నట్ట, ఏమీ లేదా, అయితే ఏమీ లేకుండా ఉండుగాక అన్నాడు ఆయన. ఏమీ లేదన్నట్టుగా మరి అందుకే ఏమీ లేకుండా పోయింది. 4 గుప్పిళ్ళలో 2 గుప్పిళ్ళు ఆయనకి పెడితే ఈ స్థితి వచ్చేది కాదు. అందుకని ఎప్పుడు అబద్ధం ఆడకూడదు. ఉందండి ఇవ్వట్లేదంటే వదిలిపోయేదానికి ఉంది, ఏమే కొంపేం వెలుగుతుంది. కృష్ణ 4 గుప్పిళ్ళు అటుకులు ఉన్నాయి, అవి నేనే తిందాం అనుకున్నాను, కక్కుర్తి పడుతున్నానంటే కృష్ణుడు ఆనందపడి తిననివాడు, ఇంకో 4 గుప్పిళ్ళు ఇస్తాడు ఆయన. అసత్యాలు ఆడకూడదు భగవంతుడి దగ్గర. అదంతా ఇప్పుడు ఆ కృష్ణుడికి తలుచుకుని ఆ కర్మ ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఏమీ లేకుండా పోగాక అన్నానుగా అందుకే ఏమీ లేకుండా అయిపోయింది, పిల్లలు తప్ప గురువుగారి ఆశీస్సులతో పిల్లలు వచ్చారు, ఇప్పుడు రూపాయి కాసులు లేవు అనుకుని, మిత్రమా నా దగ్గరకు వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రావు, ఏం పట్టుకొచ్చావని అడిగట. ఇంతకు పూర్వం అటుకులు పట్టుకొచ్చి ఇద్దాం అనుకున్నవాడు ఈ బిల్డింగు ఈ సంపద అందులో కృష్ణుడు ఇచ్చినటువంటి పాలు తాగాడు, ఏం పాలండి అని తాగి అవన్నీ తిన్నాక ఆ పరుపు మీద కూర్చున్నాక ఈ పిచ్చి అటుకులు పైగా చెమటకి బాగా నారిపోయి ఉన్నాయి, పాలల్లో అటుకులు నానబెట్టుకు తినేవారని ఉన్నాం కానీ చెమటలో నానబెట్టిన అటుకులు ఏం పెడతానులే, ఈ దిక్కుమాల అటుకులు ఆయనేం తింటాడులే అనుకుని ఏం మాట్లాడకుండా ఊరుకున్నట్టు పాపం మౌనంగా ఉన్నాడు. మిత్రమా నీ కోసం ఈ అటుకులు తెచ్చాను, ఇవి పాడయ్యాయి, పైగా ఈ వస్త్రంలో ఉన్నాయి అనలేక మొగమూట పడి మౌనంగా ఉండగా అప్పుడు కృష్ణుడు ఏదో తెచ్చి ఉంటావులే, అవును మూట కట్టేవి ఎక్కడా అని ఆ మూట ఇప్పెట్ట బలాత్కారంగా చూస్తూ అందులో అటుకులు కనబడ్డాయి. ఆహా కుచేలా నీకు నేనంటే ఎంత ప్రేమ, ఎప్పుడో గురువుగారి కులంలో ఉన్నప్పుడు తిన్నాను గురుకులంలో, మా బృందావనంలో ఉన్నప్పుడు అటుకులు తిన్నాను, ఇప్పుడు సిటీకి వచ్చాక అన్నీ ఫాస్ట్ ఫుడ్లే, అన్నీ వేస్ట్ ఫుడ్లే, టేస్ట్ ఫుడ్లు లేవు. ఎంతకాలానికి అటుకులు వచ్చాయి అబ్బా అని ఒక గుప్పిడి అటుకులు తీసుకుని నోట్లో వేసుకు తిన్నాడు ఆయన. ఆయన కాబట్టి తినగలిగాడు అది. అవి నోట్లో వేసుకు తిని ఎంత బాగున్నాయో, మా అమ్మ పాలల్లాగా కాచిన పాలల్లో పటిక బెల్లం వేసుకు తింటూ ఉంటే ఎలా ఉంటుందో అంత రుచిగా ఉన్నాయి, ఏది ఇంకో గుప్పిడు అని ఇంకో గుప్పిడు తీసుకుపోయాట. వెంటనే లక్ష్మీదేవి రుక్మిణీదేవి టక్కుని చేయి పెట్టేసింది, చాలు స్వామి చాలు, నీ లీలలు చాలా ఎక్కువైపోతున్నాయి, ఎంతకంటే ఎక్కువ తిన్నావనుకో ఈ ఒక్క గుప్పిడికే ఈ ప్రపంచంలో ఎవ్వరికి ఇవ్వనంత ఐశ్వర్యం ఇచ్చేసావు, ఇప్పుడు 2 గుప్పిడి తినేసావనుకో ఇక తర్వాత మన సంపద కూడా వెళ్ళిపోతుంది, మన ఇద్దరం వెళ్ళి ఇది బాణాసురుడి దగ్గర శివుడు పార్వతి కాపలా కాసినట్టుగా ఇద్దరం వెళ్ళి ఇలా కాపలా కాయాలి, ఇక చాలు ఎంతకంటే ఎక్కువ వద్దు అని చేయి గట్టిగా పట్టేసిందట. ఆ మాట చెప్పాడు, ఏతావతాలం విశ్వాత్మన్ సర్వసంపత్ సమృద్ధయే, చెయ్యి గట్టిగా పట్టుకుని ఆవిడ చెప్పకుండా చెప్పిందిట రహస్యంగా, ఓ జగన్నాథ ఇక చాలు, ఈ భక్తుడికి ఈ లోకంలో సకల సంపదలు ముక్తి ఇవ్వడానికి ఈ పిడికి డట్టుకులు చాలు, ఇంకెంతకంటే ఇస్తే కొంపలు ఒలుగుతాయి, శాశ్వతంగా మనిద్దరం వైకుంఠం విడిచిపెట్టి ఆయన ఉన్నంతకాలం అక్కడ కూర్చోవాలి, దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి అందట, అలం అంటే చాలు అంది. ఓహో నేను కంగారు పడిపోతున్నాను, నేను కూడా ఇప్పుడు శివుణ్ణి అయిపోయాను, శివుడు అలాగే బోళాశంకరుడు అడిగితే భార్యను ఇచ్చేస్తాడు, నేను అలాగే ఇవ్వబోయానని భార్య ఆపగానే ఆగి, సరే మిత్రమా ఈ రాత్రికి ఇక్కడ ఉండన్నాడు. స్వయంగా రుక్మిణీదేవి, కృష్ణుడు, పాయసం ఇద్దరు కలిసి వండారు. జీడిపప్పు ఇంకోటైనా, ఇంకో బాదం పప్పు అయినా అని ఇద్దరు అనుకుంటూ పోపులు ఇంకాస్త వేయాలనుకుంటూ వంటలు చేశారు, పాయసం వండారు, పులిహోర వండారు. అలా కృష్ణుడు రుక్మిణి ఆ ఇద్దరు వండినప్పుడు వెళ్ళి తినే యోగం ఎప్పుడు పడుతుందో కదా మనకు కూడాను, పడుతుంది. ఇలాగే నేను చెప్పిన పురాణాలన్నీ శ్రద్ధగా వింటే మనం హాయిగా వైకుంఠానికి కడతాం. వైకుంఠంలో కూడా స్వామివారు ఒక ప్రత్యేక పాయసం పెడతాడు, ప్రత్యేకమైన పులిహోర పెడతాడు. ఆ పులిహోరలో దిక్కుమాల కల్తీను ఉండదు, దగ్గులు రావు, హాయిగా సుఖంగా ఉంటాం. స్వామివారు పెట్టిన షడ్రసోపేత భోజనం చేసేట, నేను నిజంగా ధన్యుణ్ణి, వైకుంఠానికే వెళ్ళిపోయాను అనుకున్నాడు ఆయన. ఇలాగే స్వర్గతం యథ అంటే వైకుంఠమునకు వెళ్ళినంత ఆనందం పొందాడు ఆ పూట. ఆ మంచం ఆయనకి ఇచ్చేశారు, శ్రీకృష్ణుడు బెడ్రూమ్లో పడుకోగలిగాడు ఆయన, అదృష్టవంతుడు. మనమైతే గెస్ట్ రూమ్లో పడుకోండి, మా బెడ్రూమ్లో మేము పడుకుంటాం, ఇది మాస్టర్ బెడ్రూమ్, పైగా ఇందులో మేము ఎవరిని రానివ్వం అంటారు. అంటే మీలాంటి పుణ్యాత్మల గురించి చెప్పలేదులేండి, అలా అనేవాళ్ళ గురించి చెప్పాను. తెల్లారేక శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయనకి సానవధి చేయించి బట్టలు ఇచ్చి పంపేశాడంతే, కట్టుకున్న బట్టలే, కొత్త బట్టలు ఏం లేవు, అతను కట్టుకోవడానికి ఇచ్చిన బట్టలే ఇచ్చి వెళ్ళొస్తానంటే వెళ్ళిరా అన్నట్ట. అప్పుడు కృచేలుడు ఇంటికి బయలుదేరుతూ తనలో తనలా అనుకున్నాడు, ఈ బ్రహ్మాండ దేవుడు ఎంతటి పుణ్యాత్ముడు, పాపాత్ముణ్ణి మూర్ఖుణ్ణి అయిన నేను, దరిద్రుణ్ణి అయిన నేను ఆయన దగ్గరికి వెడితే బాహుభ్యాం పరిరంభిత రెండు చేతులతో కౌగిలించుకున్నాడు, పాయసాన్నం పెట్టాడు, తన పరుపు మీద కూర్చోబెట్టాడు, రాత్రికి తన మంచం మీదే పడుకోమన్నాడు, ప్రొద్దుట స్నానం చేశాక ఆయన ఇచ్చిన పట్టు వస్త్రాలు కట్టుకుంటే కట్టుకుని దీన్ని పట్టుకోమన్నాడు, ఇవన్నీ చేశాడు, నా కాళ్ళు ఒత్తాడు, పాద సంవాహనాది బిగి అంటే కాళ్ళు కూడా ఒత్తాడు. ఇంతకంటే ఇంకా వైకుంఠమేమున్నది, ఇన్నిచ్చి కూడా వెళ్ళేటప్పుడు ఏమన్నా డబ్బులు కావాలా దారి ఖర్చులకి అని అడగలేదు. అధనోయం ధనం ప్రాప్య మాద్యం నుచ్చైర్నమాం స్మరేత్. నిర్ధనుడికి హఠాత్తుగా డబ్బు వస్తే అహంకారం కలుగుతుంది, ఆ అహంకారంతో గర్వాంధకారంతో భగవత్ సేవ మర్చిపోతాడు, చెయ్యరాని పనులు చేస్తాడు అని భావించి బహుశా డబ్బిచ్చి ఉండడు, కానీ లేకపోతే అందరికీ డబ్బిచ్చి ఆయన డబ్బు ఇవ్వకుండా ఉంటాడా, అయినా ఆయన డబ్బు నాకెందుకు, ఆయన ఇచ్చిన ప్రేమ చాలు, ఆయన చూపించిన కరుణ చాలు, ఆయన నన్ను కౌగిలించుకున్నాడు, ఇక నాకు వైకుంఠం వచ్చినట్టే ఇక వేరే ధనం ఎందుకు, నేనే అడుగుతాను ఆయన్ని, ఈ ప్రపంచంలో శ్రీకృష్ణుని కరుణను మించిన ధనమేమున్నదనుకుంటూ కృష్ణ వాసుదేవ అంటూ ఇంటికి బయలుదేరాడు. ఈయన ఇల్లు ఇప్పుడు ప్రస్తుతం సుధామపురము, ఆ రోజుల్లో సుధామపురం, ఇప్పుడు పోర్బందర్ అంటారు దాన్ని, పోర్బందర్లో మన గాంధీ గారి ఇంటికి చాలా దగ్గరలోనే ఉంటుందండి ఈ కుచేలుడి యొక్క ఇల్లు. ఇప్పటికీ ఆ మందిరం ఉంది, శిథిలం అయిపోయిన ఒక పాత గుడి ఉంటుంది, అక్కడ కుచేలుడు ప్రతిష్ఠించిన కృష్ణుని విగ్రహం ఉంది. మేము చాలాసార్లు వెళ్ళాం, మొన్న కూడా మొన్న లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో వెళ్ళాం, అంటే 4 నెలలు కూడా అవలేదు గట్టిగా వాడితే, సెప్టెంబర్లోనూ అక్టోబర్లోనూ, అక్టోబర్లో వెళ్ళాం, అక్కడ భాగవత సప్తాహం చేసాం, ఇది ద్వారకలో. ఆ ద్వారక నుంచి చాలా దగ్గర కనుక పోరుబందరు కూడా వెళ్ళాం. పోరుబందరు వెళితే ఈసారి మీరు ఆ కుచేలుడు యొక్క ఇల్లు, అక్కడ ఉన్నటువంటి ఆ కుచేలుడు కట్టించిన మందిరం అన్నీ చూడొచ్చు. దాన్ని సుధామ మందిరం అని పిలుస్తారు ఇప్పటికి కూడా వాళ్ళు, అక్కడ సుధామ మందిరం చాలా గొప్ప స్థలాలు, అవన్నీ జీవితంలో ఒకసారైనా చూడాలి. ఏం చూస్తామండి బాబు, హాయిగా ఇంట్లో కూర్చొని వేసి వేసు పడుకుందాం అనుకుంటున్నామంటే అలాగే పడుకుంటాం, వచ్చే జన్మ మళ్ళీ ఇక్కడే ఎత్తుతాం. ఈయన ఆ కుచేలపురానికి వెళ్ళాడు, అక్కడ ఆయనది పాత పడిపోయిన గుడిసెని చెప్పాను, చిల్లులు పడిపోయిన తాటాకు పాక, కప్పంతా పాడైపోయింది, అరుగులు కూడా పేడరుగులు కూడా పాడైపోయాయి, పరమ దౌర్భాగ్యపు కొంపది నిజానికి. తీరా ఆయన తన ఇంటికి ఎడి చూస్తే అక్కడ ఆ పాత గుడిసె మాయమైపోయింది. సూర్యానలేందు సంకాశైర్ విమానై సర్వతోవ్రతం, సూర్యుణ్ణి చంద్రుణ్ణి తాకుతోందా అన్నంత ఎత్తు ఉన్న పెద్ద కాంపౌండ్ వాళ్ళ ముందు కనపడింది కోట కూడా. ఆ లోపల ఒక మహాద్భుత భవనం ఉన్నది, ఆ భవనం సూర్యచంద్రుల కాంతితో వెలిగిపోతున్నది, మహా అగ్ని తేజస్సుతో ఉంది, దాదాపు 90 కంటే ఎక్కువ అంతస్తులున్న భవనం అది, పైన నిలబడితే చంద్రుడు సూర్యుడు తగిలేటట్టుగా ఉంది. ఆ లోపల మళ్ళీ భవనం లోపల కూడా విశాలమైన తోట, ఓ మంచి పార్కు లోపల ఉంది. అందులో పిల్లలు ఆడుకోవడానికి కావలసిన అన్నీ ఉన్నాయి, జారుడు బల్లలు, ఉయ్యాల బల్లలు అన్నీ ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయట, జలకాలాడడానికి కొలనులు ఉన్నాయన్నమాట, తామర పువ్వులు కొలనులు ఉన్నాయి, ఇంకా పక్షులు కిలకిలారవాలు చేస్తున్నాయి, దాసదాసీజనం అటు ఇటు తెగ తిరుగుతున్నారు. అది చూచి ఈయన అనుకున్నాడు, కిమిదం, ఏమిటిది, కశ్యవాస్థానం, ఎవరిది ఇల్లు, ఒకప్పుడు ఇది నా ఇల్లు అనుకునేవాడిని, ఇక్కడ మా ఇల్లు ఉండేదే, నేను కృష్ణుడి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ కృష్ణుడి బిల్డింగ్ను చూసిన ఆనందంలో దారి తప్పి ఎవరో బిల్డింగ్కి వచ్చేసానా, ఇంతలోనే కేవలం నేను కృష్ణుడి దగ్గర నుంచి వచ్చేలోపు ఈ అద్భుతమైన భవనం, ఈ చుట్టూ ప్రాకారం, లోపల దిగుడుబావులు, కొలనులు, ఉద్యానాలు, దాసదాసీజనం, పక్షులు, ఇవన్నీ ఎలా కనపడుతున్నాయి, లోపల నుంచి సంగీతం కూడా వినపడుతున్నది. నేను అలా వెళ్ళిన కొద్దిసేపట్లోనే ఏ శత్రురాజైన ఇక్కడికి వచ్చి మొత్తం నేలమట్టం చేసి కొత్త బిల్డింగ్ కట్టాడా అంటే అంత తేలిక ఎవరు కట్టలేరే. ఇలా రకరకాల ఆలోచనలు పడ్డాడు. ఏవం మీమాం సమానం, ఈ విధంగా ఆయన మీమాంసలు పడ్డాడు. ఏమిటి కారణం, ఏమిటి ఇదేమిటి అంటూ రకరకాలుగా తరిశీలిస్తున్నాడు. బహుశా దేవతలు ఎవరైనా ఇక్కడికి వచ్చారా, హఠాత్తుగా భవనం కట్టారా అనుకుంటూ ఉంటే ఆ లోపల నుంచి శ్రీరివ ఆలయాత్, ఇంట్లోంచి లక్ష్మీదేవిలాగా, ఆ ఇంట్లోంచి ఒక ఆవిడ లక్ష్మీదేవిలా ఉన్నవాడు బయటకు వచ్చింది. ఇంకా ఆవిడ చూస్తే వేరే లక్ష్మిని చూడక్కర్లా, లక్ష్మీదేవి మారు రూపంలో వచ్చింది అన్నట్టుగా ఉంది. ఆవిడ వెనక దాసదాసీజనులు ఉన్నారు. ఆవిడ రావడంతో మంగళహారతి పట్టుకొచ్చింది. సమ్రాజంచ విరాజంచ అభిశ్రీ యాచనో గృహేత్ అంటూ మంత్రం చదువుతూ ఆయనకి హారతి ఇచ్చింది. గైకో నా విహారతి గౌరీదేవి అని పాటలు పాడతారు, అలా పాటలు పాడుతున్నారు పక్కన ఉన్నటువంటి చెలికత్తెలు. పరపురుషుడికి హారతి ఇస్తోంది ఈవిడెవరా అనుకుంటూ ఉంటే ఏమండి అంది ఆవిడ. ఆ ఏమండి అనే కంఠాన్ని బట్టి, ఆ గొంతుని బట్టి చూస్తే భార్య గొంతులో ఉంది, కానీ రూపం చూస్తే తంతు, చూస్తే లక్ష్మి, గొంతు చూస్తే భార్య. ఈయన తెల్లబోతూ ఉండగా ఆవిడ దగ్గరకు వచ్చి నన్ను ఇంకా గుర్తుపట్టలేదా అనగానే అప్పుడు గుర్తుపెట్టాడు. ఇప్పుడు ఈయన చూసుకున్నాడు, ఈయనకు కూడా చెమటలేదేమీ లేదు. అచ్చం శ్రీకృష్ణ పరమాత్మలా పరమసుందరుడైపోయి మహాద్భుతమైన వస్త్రాలతో సుందరాకారుడైపోయాడు. అప్పుడు అర్థమైంది ఆయనకి, ఒక గుప్పిడు అటుకులు అక్కడ తిన్నాడు, సరిగ్గా అదే సమయమునికి ఇక్కడ భవనం వచ్చిందట. గుప్పిడు అటుకులు తినడంతో చెప్పలేదు, మాట వరసకి కనీసం ఇంటిమేషన్ ఇవ్వలేదు. గూగుల్ పే చేశాను వచ్చిందా అని అడుగుతారు 100 మంది. ఇంత చేసి 100 రూపాయలు డొనేషన్ వేసి, ఏమండి కన్ఫర్మ్ చేయమనండి గురువుగారిని, 100 రూపాయలు వేశాం, ఇచ్చేది 100, దానికోసం నా 100, ఇది ఇందా అంటూ చెప్పాలి. అంటే ఒక్కోసారి తప్పదులండి, ఎందుకంటే వేశాక వీడికి వెళ్ళిందో పక్కవాడికి వెళ్ళిందో అని అడగడం తప్పలేదు, కానీ ఇచ్చిన దానికోసం 100 సార్లు పీకుతాను. ఒకట వచ్చిందన్నా సరే వచ్చిందా అండి, అయితే థ్యాంక్స్ పెట్టండి, వాయిస్ మెసేజ్ పెట్టండి, ఇచ్చిన 100 రూపాయల కోసం మా గోత్రం పేరు చెప్పి మీ కుటుంబములకు సకల శుభములు కలుగుగాక అని 4-5 మెసేజ్లు పెట్టండి అని మా వాళ్ళు అడుగుతారు, ఆర్గనైజర్స్, ఇచ్చినవాడు అడుగుతాడు. కానీ కృష్ణుడు గూగుల్ పే లేదు, అసలు గూగుల్ పే అదే, ఇక్కడ గుడ్పిడట్టుకొని తిని బ్రహ్మాండమైన భవనం కట్టి వెళ్ళిరా అన్నాడు తప్ప నీకు బిల్డింగ్ ఇచ్చానని చెప్పలేదు ఆయన. చూసారా, అది ఆయన కరుణ అంటే, ఆయన ఏదైనా ఇస్తే 2 గంటడికి తెలియదు ఆయనకి తప్ప, ఆయనకి పుచ్చుకున్నవాడికి తప్ప. ఇన్ని మహాసంపదలు ఇచ్చాడా, కేవలం పిడికెడటుకులు తిని పోని, ఆ పిడికెడటుకులు కూడా మడితో చేసిన అటుకులు కాదే, చెమటతో నారిపోయిన దిక్కుమాలిన అటుకులు తిన్నాడా పరమాత్మ, ఎంత కరుణామూర్తి అండి. నాకు అందుకే భగవంతుడి యొక్క కటాక్షం ఇటువంటిదని చెప్పడం కోసం ఇటువంటి కథలు చెప్పమంటూ ఉంటాను నేను. మన దగ్గర గొప్ప గొప్ప అరటిపళ్ళు లేకపోవచ్చు, పిచ్చి అరటిపండు పెట్టినా తింటాడు ఆయన ప్రేమతో ఇస్తే, ఇంత బెల్లం మొక్క పెట్టినా తింటాడు, చీమలు పుట్టేసిన బెల్లం మొక్క అయినా తింటాడు ఆయన భక్తితో ఇస్తే. కానీ భక్తి ఉండాలి, మొక్కుబడిగా ఇవ్వకూడదు. నేను ఎప్పుడూ భగవంతుడిని రాయి అని అనుకోలేదు, ఆయన పరమాత్మనుకునే నమస్కరించాను, అందుకే నా జీవితం ఎప్పుడూ ఆనందంగా హాయిగా సాగుతాను. ఇప్పుడు ఇంత భవనం కనపడిందా, దేవేంద్ర భవనం కంటే గొప్ప భవనం, ఇంత సంపద వచ్చిందా, కృష్ణుడిని ప్రశంసించి భార్య భర్తలిద్దరూ కలిసి పూజామందిరం దగ్గరికి వెళ్ళారు. ఆ పూజామందిరంలో కృష్ణుడి యొక్క విగ్రహాన్ని, నవరత్నములు తాపడము చెయ్యబడిన బంగారపు విగ్రహాన్ని తయారు చేయించుకుని ప్రతిష్ఠించి నిత్యం పూజించారు. ధనమున్న తినడానికి ఎంతో అంతే స్వీకరించారు, పిల్లలు వారు కలిసి కృష్ణుడికి యావజ్జీవితం కృతజ్ఞతతో ఉన్నారు, భక్తితో పూజించారు. అంతే తప్ప ఒక్కనాడు సంపదల వల్ల అహంకారం రాలేదు, మూర్ఖత్వం రాలేదు, భోగాల్లో పడిపోలేదు. డబ్బు వస్తే భోగాల్లో పడిపోతారు చాలామంది. ధనం వచ్చిందంటే ఇక వాళ్ళని పట్టలేము. అలా లేడు ఆయన. ప్రత్యగ్రహీ ప్రీతియుతో మహాత్మ, పీడికెడు అటుకులకి ఎంత ఇచ్చిన పరమాత్మ ఇచ్చిన సంపదను ఆయనకే వినియోగిస్తాననుకున్నాడు ఆయన. ఈ విధంగా దేవాదిదేవుడు, సకల లోకేశ్వరుడు, అవ్యాజ కరుణామూర్తి అయిన కృష్ణుని అనుగ్రహం పొందిన కుచేలుడు ధన్యాత్ముడు. ఈ కథ శ్రద్ధగా వింటేట, ఇది కొంచెం జాగ్రత్త ఇవ్వనండి. ఏతద్ బ్రహ్మణదేవస్య, ఏతద్ బ్రహ్మణ్యదేవస్య శ్రుత్వా బ్రహ్మణ్యతాం నరః లబ్ధభావో భగవతి కర్మబంధాత్ విముచ్యతే. బ్రహ్మణ్యదేవుడైన శ్రీకృష్ణుని దివ్య చరిత్ర ఇది. ఇది వినడం కోసం దేవతలు కూడా వస్తారట. ఈ కథ ఇక్కడ జరుగుతూ ఉంటే అదృశ్య రూపంతో ఇక్కడ దేవతలు వచ్చి వింటారని చెప్పారు. అంటే ఇంద్రుడు మీ అందరి నెత్తి మీద, ఏ నెత్తి మీద ఏ దేవత ఉండొచ్చో చెప్పలేము. ఒక్కొక్క నెత్తి మీద ఇంద్రుడు, ఒక నెత్తి మీద యముడు, ఒక్కొక్క నెత్తి మీద కుబేరుడు, వీళ్ళు ఉంటారు. ఆ దిక్పాలకులు రావడం అంటే మన యోగం. యముడు ఎవరి నెత్తి మీదైనా చేరాడా ఇక వాడికి దుర్మరణం కూడా ఉండదట. ఈ పురాణం వింటున్నప్పుడు శ్రద్ధతో వింటూ ఉంటే మన శిరస్సు మీద ఆ దేవతలు కూర్చుంటారన్నమాట. మనం ఇంద్రుడు వాళ్ళందరికంటే, కుబేరుడి కంటే యముడు కూర్చోవాలని కోరుకోవాలి. యముడు కూర్చుంటే దుర్మరణము రాదు, నరకము రాదు. అసలు ఈ కథ దేవతలు కూడా ముక్తి పొందడం కోసం వింటూ ఉంటారు. ఎవరు చెప్పినా శ్రద్ధతో వింటారు. అటువంటి ఈ కథని విన్న నరుడు భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా పొందుతాడు. కర్మబంధాత్వం వచ్చేతే కర్మబంధముల నుండి ముక్తుడవుతాడు. మనం మహాపాపాలు ఎన్నో కర్మలు చేస్తుంటాం, ఆ కర్మలన్నీ నశించిపోతాయి. కర్మలు నశించి శాశ్వత కైవల్యం కూడా లభిస్తుంది. ఇది శ్రద్ధతో వింటే, మధ్యలో లేచెడిపోయే వాళ్ళకి రాదు ఇది. క్షణం కూడా శ్రద్ధతో కదలకుండా వింటేనే తప్ప, 5 నిమిషాలు కట్టెడుతూ మళ్ళీ పెడుతూ ఏమో 1/2 గంట సేపు వినడానికి మనస్సుకి అంగీకారం ఉండదు మనకి. చివరిలో ఏం మూలిగిపోతుంది చెప్పండి కొంప? ఓ 10 నిమిషాలు ఉందనుక లేచెడిపోతారే, వాళ్ళకి ఏ ఫలితం ఉండదట. అత్యంత శ్రద్ధతో భక్తితో వింటేనే చెప్పాడుగా ఇక్కడ, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. కుచేలుడి భక్తితో వినాలి, ఆనందంతో వినాలి. అప్పుడు దేవతలు మన శిరస్సుల మీద కొలువై కథ వింటారు. మనతో పాటు దేవతలు కూడా విన్నారు గనక ఆ మహాఫలితం వల్ల కర్మబంధముల నుండి విముక్తి పొందుతారు. ఎన్ని జన్మలెత్తినా కర్మలు అంత తేలిగ్గా పోవటండి. తనతుంటి కర్మరాశికి అనుగుణమై బహువికారమై మనసు వడిల్దను ఇంద్రియముల తెరువులు తనువులు పెక్కైన చెడవు తన కర్మంబుల్. తాను పూర్వజన్మలో చేసిన కర్మ వల్లే ఈ జన్మలో కొందరు పురాణాలు వింటున్నారు, అంటే పుణ్యకర్మలు చేశారు. కొందరు వినరు, కొందరు దరిద్రపు నాస్తికవాదం చేస్తారు, కొందరు ఈ ధర్మం విడిచిపెట్టి అన్యధర్మాల్లోకి వెళ్ళి చెక్కముక్కల ధర్మాల్లోకి వెళ్ళి చిక్కులు తెచ్చుకుంటారు, మరికొంతమంది ఈ ధర్మాన్ని చెప్పేవాళ్ళని తిడుతూ ఉంటారు, కొంతమంది కేవలం డబ్బు లోకంగా బతుకుతారు. ఇలా వారి వారి కర్మలు వాళ్ళని పట్టి పీడిస్తూ ఉంటాయి. ఎన్ని జన్మలెత్తినా ఈ కర్మలు వెంటొస్తూనే ఉంటాయట. ఎప్పటిదాకా వెంటొస్తాయి? భగవంతుడైన కృష్ణుని లీలలు విననంత వరకే. శ్రద్ధతో విన్నప్పుడు మాత్రమే ఈ శరీరముతో చేసిన పాపాలు పుణ్యాలు సమస్త కర్మబంధములు నశించి ఇక వాడికి పునర్జన్మ లేకుండా పోతుంది. ఈ విధంగా పరమ పవిత్రమైనటువంటి విష్ణు పురాణంలో చాలా భాగం మీరు విన్నారు. రేపు క్లుప్తంగా ఉంటుంది, ఎక్కువ ఉండదు. అందులో ముఖ్యంగా ఫలశ్రుతి, శ్రీకృష్ణుడికి రుక్మిణీదేవికి ఉన్న అవినాభావ సంబంధానికి సంబంధించిన దివ్య కథ, చాలా గొప్ప కథ అది కూడా. అటువంటి స్తోత్రం ప్రారంభంలో బహుశా రావచ్చు. శ్లోకాలు 10 12 ఉంటాయి. అవి నేను చెప్పిస్తూ ఉంటే మీరు కూడా శ్రద్ధగా వినండి. అప్పుడు తద్వారా వేదస్వరూపం మొత్తాన్ని మీరు తెలుసుకున్నవారు అవుతారు. వేదమంత్రములను చదువుకున్న మహాపుణ్యం మీరు పొందుతారు. ఓసారి సూర్యగ్రహణం వచ్చిందిట. ఏమొచ్చింది? సూర్యగ్రహణం. ఆ సూర్యగ్రహణం నాడు సూర్యోపరాగ సుమహానాసీత్ కల్పక్షయేయత. కల్పక్షయానికి ముందు వచ్చేటటువంటి సంపూర్ణ సూర్యగ్రహణం, ఇంకా కొద్ది రోజుల్లో జన నష్టం అవ్వబోతూ ఉండే ముందు వచ్చినటువంటి సూర్యగ్రహణం. అటువంటి సూర్యగ్రహణానికి ఏం చేస్తే బాగుంటుంది అని భావించి శ్రీకృష్ణ పరమాత్మ గ్రహణములలో కురుక్షేత్రం లేదా కాశీ ప్రభాస క్షేత్రం ఇటువంటి క్షేత్రాల్లో స్నానం చేసి బంగారం దానం చెయ్యాలి అని చాటాడు. వెంటనే కృష్ణుడిని, నీతో పాటే మేము వస్తాం మమ్మల్ని తీసుకెళ్ళమని యాదవులందరూ చెప్పారు. శమంత పంచకము అని ఒక దివ్యక్షేత్రం ఉన్నది, అదే ఇప్పుడు మనం కురుక్షేత్రం అంటున్నాం కదా, అది హర్యానాలో ఉంది ప్రస్తుతం. అది ఢిల్లీకి దాదాపు ఒక 100-120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ ఒకప్పుడు పరశురాముడు 3 ఏళ్ళు 21 పర్యాయములు క్షత్రియ సంహారం చేసి ఆ రక్తంతో 5 పెద్ద పెద్ద మడుగులు చేశాడు. ఇప్పుడు వాళ్ళు సూర్యకుండమని కూడా పిలుస్తారు దాన్ని. శమంత పంచకం అంటే పెద్దగా తెలియదు కానీ సూర్యకుండని పిలిస్తే తెలుస్తుంది. చాలా పెద్ద మడుగులు. 2019 డిసెంబర్లో మేము గ్రహణ స్థానానికి అక్కడికి వెళ్ళాము. డిసెంబర్ 19వ తారీఖు నాడు చాలా బాగా జరిగింది. అసలు చలికి గజగజ వణిగిపోయారు అక్కడ. ఎందుకంటే డిసెంబర్లో ఎలా ఉంటుందో తెలుసుగా మీకు, 2 డిగ్రీలు అప్పుడు మేము వెళ్ళినప్పుడు సమంత పంచకం దగ్గర హడిలిపోయారంతా. కానీ గ్రహణం అయ్యాక నేను ములగ్గానే అందరూ ములిగి స్నానం చేశారు, ఒక్కళ్ళు కూడా స్నానం మానలేదు. ఈ సంవత్సరం గ్రహణ స్నానానికి కృష్ణుడు చెప్పినట్టుగా కాశీలో ఈ సంవత్సరం అక్టోబర్లో ఉంది. అక్టోబర్ 25వ తారీఖు అనుకుంటున్నాను, అంతే కదా, 25వ తారీఖు. అందుకనే భాగవత్ సప్తాహం 19 నుంచి 23 వరకు పెట్టి ఆ తర్వాత 25వ తారీఖు నాడు గ్రహణ స్నానం చేయించబోతున్నాం. ఆ సమయంలో అలాంటప్పుడు చెయ్యాలి. కృష్ణుడు చేశాడు. గ్రహణానికి జనక్షయం కాకుండా ఉండాలంటే, మనం బాగుండాలంటే, పునర్జన్మ లేకుండా ఉండాలంటే ఇలాంటి చోట్ల స్నానం చేయాలి. కృష్ణుడు ఓసారి కాశీలో, ఓసారి సౌరాష్ట్రంలో ప్రభాస క్షేత్రంలో, ఓసారి కురుక్షేత్రంలో చేశాడు. ఇప్పుడు మాత్రం కురుక్షేత్రానికి వెళ్ళాట. 5 మడుగులు పరశురాముడు ఏర్పాటు చేశాడని చెప్పాం కదా రక్తంతో. ఆ రక్త మడుగుల్లో వర్షం కురిపించి అందులో గంగ వంటి నదులన్నీ ప్రవాహం చెందేలా చేసి ఆ మడుగుల్ని పవిత్రమైన మడుగులుగా చేశాడు. ఆ మడుగుల్లోనే, చాలా గొప్ప మడుగుల్లో, అపూర్వమైన మడుగుల్లోనే స్నానాలు చేశారు కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు మొదలైనటువంటి వాళ్ళు. వాటిల్లో ఒక మడుగు ద్వైపాయన హ్రదం, అందులోనే దుర్యోధనుడు చివరిగా దాక్కున్నాడు. అటువంటి మడుగు దగ్గరికి కృష్ణుడు వచ్చాడు. తన వాళ్ళందరితో కలిసి స్నానం చేశాడు. బ్రాహ్మణోత్తములకి పిలిచి లెక్క లేకుండా బంగారం దానం చేసేశాడు. అదిగో ఆ సమయంలో అక్కడికి నందుడు యశోద వచ్చారట. నంద యశోదలు కూడా స్నానానికి వచ్చారు. కృష్ణుడిని చూచి, నాయన ఇన్నాళ్ళైంది పెళ్ళిళ్ళకు కూడా పిలవలేదురా, పిల్లలు పుట్టాక పిలవలేదు అంటే ఆయన చిరునవ్వునేమీ మాట్లాడలేదు. అప్పుడు నారదుడు అక్కడికి వచ్చి, అమ్మా నీ పూర్వజన్మలో కృష్ణుడిని 8వ 7 వచ్చే వరకు మాత్రమే పెంచాలని కోరుకున్నావు, ఆ కోరిక వల్లే నువ్వు ఇంతవరకు చూడలేకపోయావు, ఇప్పుడైనా ఆయన చూచావు గనక ఆయన అనుగ్రహంతో వచ్చే జన్మ ఉత్తమ జన్మ వస్తుంది, ఆ జన్మలో ముక్తి పొందుతావని ఆశీర్వదించాడు ఆయన. ఇంతకాలానికి కృష్ణుడు నందుణ్ణి యశోదని చూచాడు. కుంతీదేవి వసుదేవుణ్ణి చూచింది అక్కడికి వచ్చి. అన్నయ్య గారిని ఎంతో ప్రేమతో ఆలింగనం చేసుకుని, నా పిల్లలందరినీ కృష్ణుడే రక్షిస్తాడంది. అందరూ కలిశారట, మొత్తం పాండవులు, నంద యశోదలు, ఇలా ఎక్కడెక్కడ ఏ మూల బంధువులు ఉన్నారో కృష్ణుడి దగ్గరకు వచ్చారట. గ్రహణం వంకతో బంధువులు కలిశారు. కృష్ణుడు ఒక్కొక్కరికి మణుగు బంగారం దానం చేశాట. మణుగు, ఆ మణుగు అంటే ఎంతో పాత లెక్కలు తెలుసున్నాడు అడగండి చెప్తారు. ఆ పూర్వఘట్టం ఈ కృష్ణుడు దానం చేసిన ఘట్టం వింటే మనకు కూడా దానం చేసిన ఫలితం వస్తుంది. జీవితంలో ఒకసారి అయినా గ్రహణ స్నానం చెయ్యాలి అని శాస్త్రం చెబుతున్నది. గ్రహణ సమయంలో చేసే బంగారం రవ్వంత చేసినా అది కోట్లు రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది. అందుకే కృష్ణుడు చేసి ఇతరులకు అది చెప్పాడన్నమాట. ఇక తక్కిన పరమ పవిత్ర విశేషాలతో రేపు మళ్ళీ యథాప్రకారంగా కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినః భవంతు.